సత్సంగము వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని శ్రీ స్వామివారు అభయమిచ్చారు. మన భక్తి విశ్వాసాలు ఎంత తీవ్రంగా ఉంటే అంతకు 1000 రెట్లధికంగా శ్రీ స్వామివారు అనుగ్రహాలు ప్రసాదిస్తారు. మరి మనకట్టి భక్తి విశ్వాసాలు కలగడమెట్లా? నారద మహర్షుల వారికి సత్సంగము అంటే మహాత్ముల సన్నిధి సేవల వలన మాత్రమే అంతటి తీవ్రమైన భక్తి విశ్వాసాలు కలిగాయని వారు చెబుతారు. అలాంటి మహనీయుల ప్రత్యక్ష సన్నిధి సేవలు లభించినప్పుడు వారి జీవిత చరిత్ర పారాయణ, వారి చిత్రపటాలను భావయుక్తంగా పూజించడం కూడా వారి ప్రత్యక్ష సన్నిధితో సమానమైన ఫలితాన్నిస్తుందని శ్రీ రమణ మహర్షి చెప్పారు. అది అక్షరాలా నిజమని మహాత్ముల చరిత్ర పారాయణ చేసిన భక్తుల అనుభవాలు నిరూపిస్తున్నవి. అలాంటి భక్తులు కొందరు ఒకచోట చేరి చేసే సామూహిక పారాయణ, నామజపం, భజన ఆయా గ్రామస్తులందరికీ అద్భుత ఫలితాలనివ్వడం చూస్తాము. కనుక ఈరోజు మనం చేసే పారాయణ, నామజపము, భజనలే రేపటి మన తీవ్రమైన భక్తి విశ్వాసాలకు పునాదులు. కనుక ఈరోజు మనం చేసే పారాయణ, నామజపము, భజనలే రేపటి మన తీవ్రమైన భక్తి విశ్వాసాలకు పునాదులు. కనుకనే భగవద్గీతలో దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం నిత్యం విడవకుండా అందరూ చేయవలసిన పుణ్యకర్మలుగా చెప్పబడ్డాయి. అందుకే స్వామివారు తన సేవకులు ప్రతినిత్యం భజన, నామసంకీర్తన చేసుకునేటట్లు ప్రోత్సహించేవారు. భక్తులు రకరకాల తత్వాలు పాడుతుంటే వాటిని ఆపి ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని సంకీర్తన చేయించేవారు. ఈ మంత్రాన్ని నాదం మీటుతూ శ్రీ స్వామివారు తన్మయత్వంతో సంకీర్తన చేస్తుంటే వినేవారికి కూడా తన్మయత్వం కలిగేదిట. కనుక అతి శీఘ్రంగా స్వామివారి అనుగ్రహం కలగాలంటే ప్రతి గ్రామంలోనూ కనీసం వారానికి భజన బృందం ఏర్పడాలి. అందరికీ అందుబాటులో ఉండే సమయంలో అందరూ ఒకచోట కూర్చుని స్వామివారి పటం ముందు కడ్డీలు వెలిగించి ఆ మహనీయ దివ్యచరిత్ర కొంతసేపు ఒకరు చదువుతుంటే మిగిలిన వారు వినడము, తర్వాత కొంతసేపు ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం సంకీర్తన చేశాక మనస్సు ఏకాగ్రమయ్యే తేలికైన నామాలతో శ్రీ స్వామివారు ఎదురుగా పటం రూపంలో ఉన్నారు అనే భావంతో భజన చేసుకోవడం, శక్తి కొద్దీ నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోవడం, భజనకు ముందు కానీ తరువాత కానీ ఇంటికి చేరేంత వరకు లోకాభిరామాయణము, రకరకాల విమర్శలు తప్పనిసరిగా మాననిదే భజన చేసినందుకు ఫలితముండదని, ఉండనే ఉండదని బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అలాంటి వ్యర్థ సంభాషణలు చేసి వచ్చిన సేవకుల సేవలను శ్రీ స్వామివారు వెంటనే నిరాకరించేవారు. ఆయన మనుషుల్లోకి పోయి వచ్చాడు, ఆయన వద్దు గంజి నువ్వు పోయి అని మరొకరిని చేత గంజి పోయించుకునేవారు. నేటి సత్సంగాలలో ఎక్కువ మంది ఈ జాగ్రత్త తీసుకోరు కనుకని వారికి సత్సంగం వలన సత్వర ఫలితాలు రావడం లేదని గమనించాలి. అందరి సభ్యులు ఆధ్యాత్మికంగా ఎలాంటి అభివృద్ధి సాధించలేకున్నారని బాగా గుర్తించాలి. ఈ జాగ్రత్త తీసుకోకుండా సత్సంగాలు చేయడం బాండశుద్ధి లేని పాకం చేయడం వంటిది. శ్రీ స్వామివారి చరిత్రను 3 ఆవర్తాలు చదివాక ఎక్కువ మంది సభ్యులు ఇష్టపడే మరే ఇతర మహాత్ముని చరిత్రైనా పారాయణ చేస్తే బుద్ధి వికాసం కలుగుతుంది. బుద్ధి వికాసం కలగకుండా ఎన్నాళ్లు భజన చేసుకున్నా మనసుకు శాంతి తృప్తి ఉండదు. పూర్వజన్మ చెడ్డ కర్మల ఫలితంగా కష్టాలు సంప్రాప్తిస్తుంటే వాటిని సంతోషంగా అనుభవించే బదులు ఎంతో బాధతో అనుభవిస్తాం. అంటే బుద్ధి వికసించిన వాడు కష్టాలలో కూడా హాయిగా సంతోషంగా ఉండగలుగుతాడు. గురువు దైవం మీద విశ్వాసం వీడడు. 2వది మహాత్ముల చరిత్రలు, వారి బోధలు, సూక్తులు హృదయగతమయ్యేటట్టు నిత్యం మననం చేయడం ద్వారా అనేక జన్మలుగా మనలో పేరుకున్న దుర్గుణాలు పోగొట్టుకోవాలి. లేకుంటే గురుకృప మనపై ప్రసరించదు, శ్రమ మాత్రమే మిగులుతుంది. ఆధ్యాత్మికంగా బుద్ధి వికసించాలంటే భజనతో పాటు నిత్య పారాయణ కూడా చాలా అవసరం. మహాత్ములు మహాత్మల చరిత్ర పారాయణ శ్రవణం చేసేటప్పుడు మనలోని చెడ్డగుణాల ప్రసక్తి వచ్చినప్పుడంతా హృదయంలో కలుక్కుమని బాధేస్తుంది. కొన్నాళ్లకు పట్టుదలతో ఆ దుర్గుణం విడనాడగలుగుతాము. మహాత్మల చరిత్ర పారాయణ శ్రవణం లేనివారికి అలాంటి చెడ్డగుణాలు తమలో ఉన్నాయనే విషయమే తెలియదు. అలాంటప్పుడు వాటిని పోగొట్టుకునేదేముంది? ఆ విధంగా చెడుగుణాల నుంచి బయటపడందే దైవకృప పొందేందుకు వీలేదు కదా. కనుకనే శ్రీ స్వామివారు దైవదర్శనం ఎలా అవుతుంది అని అడిగిన వారితో వీరబ్రహ్మంగారి చరిత్ర చదవమని చెప్పారు. అంటే దైవదర్శనానికి మహాత్ముల చరిత్ర పారాయణ ఎంత గొప్ప సాధనమో తెలియబట్టే ఆ అరవదేశంలో పెరియ పురాణము, ఆళ్వారుల చరిత్ర, మహారాష్ట్రలో గురుచరిత్ర సాధకులు శ్రద్ధగా పారాయణ చేసే సాంప్రదాయం ఏర్పడింది. మనలను దీన్ని గుర్తించమనే శ్రీ స్వామివారు వాచా బోధించడమే కాక చివరి రోజుల్లో గురవయ్యను ప్రేరేపించి మాధవదాసు చరిత్ర చదివించుకున్నారు. మహనీయుల చరిత్ర పారాయణ చేసేవాళ్లు వస్తే వాళ్లు కోరిన కోరికలన్నీ తీర్చేవారు స్వామి. చివరకు స్త్రీలు కూడా తనను తాకి నమస్కరించుకునే భాగ్యం కలిగించి మహాత్ముల చరిత్ర పారాయణ యొక్క గొప్పతనాన్ని మనను తెలుసుకోమని బోధించారు. వారి బోధను ఆచరించకుండానే వారి కృపకు ప్రాకులాడితే ప్రయోజనమేముంటుందో మనమే యోచించుకోవాలి. కనుక శ్రీ స్వామివారి కృప పొందాలంటే సత్సంగాలు ఏర్పడాలి. మహాత్ముల చరిత్రలు బోధలు పారాయణ చేయాలి. సత్సంగమునకు ముందు తర్వాత కూడా వ్యర్థ సంభాషణలు తప్పనిసరిగా మానాలి. మనలోని మాల, మాదిగ జోగి జంగమనే దుర్గుణాలపై పోరాటం ప్రకటించి వాటిని వెళ్లగొట్టాలి. మన వల్ల కాకుంటే కన్నీటితో స్వామికి విన్నవించుకుని తగిన ప్రాయశ్చిత్తాలు శిక్షలు విధించుకోవాలి. నామ సంకీర్తన భజన ఆర్తితో హృదయపూర్వకంగా చేయాలి. ప్రేక్షకులు శ్రోతలు మెచ్చుకునేటట్లు ఒకరికంటే మిన్నగా పాడాలనే భావం ఏ కొంచెం ఉన్నా మన శ్రమంతా బూడిదపాలైన పన్నీరేనని బాగా గుర్తించాలి. అలాంటి పటిష్టమైన శ్రద్ధాభక్తుల గల సభ్యులతో కూడిన సత్సంగాలు మన పల్లెసీమలన్నింటికీ శ్రీ స్వామివారు ప్రసాదించి వారు కోరినట్లు ఊరూరా వెలవబోయే వారి మందిరాలు. అన్ని మందిరాల వలె కాకుండా సభ్యులకు జీవితంలో తృప్తి శాంతి ఆనందము ప్రసాదించే పాఠశాలలుగా వాటిని స్వామివారే తీర్చిదిద్దాలని మనందరము ఆర్తితో స్వామివారిని ప్రార్థిద్దాం. జై స్వామి సమర్థ. పై విధంగా చక్కని సత్సంగాలు హృదయపూర్వకంగా కోరుకునేవాళ్లుంటే కుంటి సాకులు చెప్పకుండా మొదటి మెట్టుగా ముందు మన ఇంట్లోని సభ్యులందరినీ ఒక అరగంట కూర్చోబెట్టి మహాత్ముల చరిత్ర శ్రవణం చేయిస్తే ఆ చిన్న సత్సంగ బలమే ఆయా గ్రామాలలో గ్రామస్తులందరితో కలసిన సత్సంగం ఏర్పరచగలదని నా స్వానుభవం నిరూపిస్తుంది. కొందరు భక్తులు తమ ఇండ్లకు ఆహ్వానిస్తే దోవలో ముండ్లమండలున్నాయి, వచ్చేందుకు పైవాళ్లు ఒప్పుకోవడం లేదు అనేవారు. మనం చేసే అధర్మ పనులే ముండ్లమండలు. ఇతరులు మనకేది చేయాలని తలుస్తామో అది మనం ఇతరులకు చేయడం. ఇతరులు మనకేది చేయకూడరాదని తలుస్తామో అది మనం ఇతరులకు చేయకుండడమే ధర్మము. ఆహార నియమం. దైవకృప పొందాలని సాధన చేసే ఆత్మీయులందరికీ శ్రీ స్వామివారి ఆచరణ అద్భుతమైన బోధ. జిహ్వను జయిస్తే సర్వం జయించినట్లేనని శాస్త్రాలన్నీ ముక్తకంఠంగా ఘోషిస్తున్నాయి. కనుక సాధనలో మొదటిది చివరిది కడు దుర్భేద్యమైనది జిహ్వే. దీనిని నిగ్రహించనిదే మిగిలిన సాధనలన్నీ సఫలం కావు. కొంచెం రుచిగా ఉంటే మరి కాస్త తినకుండా ఉండడం అందరికీ సాధ్యం కాదు. కాని అది జిహ్వచాపల్యమని సాధారణ సాధకులెవ్వరూ గుర్తించరు. ఆహారం తినే విషయమై ఆసనం ఔషధం వత్ అన్నారు. ఆకలి అనే వ్యాధికి ఆహారాన్ని ఔషధం వలె ఉపయోగించాలని యోగశాస్త్రం చెబుతుంది. ఔషధాన్ని ఎక్కువ తక్కువలు లేకుండా సరైన మోతాదులో వాడినప్పుడు మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తుంది. అట్లా కాక అజాగ్రత్త వలన సరైన మోతాదులో వాడకుంటే ప్రాణాన్ని రక్షించే ఔషధం ప్రాణాన్ని భక్షిస్తుంది. కనుక ఆహారం కూడా సరైన విధంగా తీసుకోకుంటే దుష్ఫలితాలనిస్తుంది. అది మన ప్రజ్ఞను హరిస్తుంది. ఇంద్రియాణాం హి చరతాం యన్మనో ను విధేయతే తదస్య హరిత ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి అని భగవద్గీత చెబుతుంది. అంటే గాలిచేత నావ యొక్క వేగం హరించబడినట్లు ఇంద్రియార్థముల్లో చెరించు మానవుని యొక్క మనస్సు స్వాధీనము తప్పి వాని ప్రజ్ఞను హరించును. కనుక ఇంద్రియముల్లో జిహ్వేంద్రియము ఎంత దుర్భేద్యమైనదో, దాని ఎళ్ల మనం ఎంత జాగరూకులమై మెలగాలో శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా అమరబోధ చేసేవారు. శ్రీ స్వామివారికి ఆరోరు బిస్కెట్ పొడి చక్కెర పాలలో కలిపి పొగలు పోతూ ఉండేటట్లు తాటాకు దొన్నె అంటే రేకలో పోస్తే త్రాగేవారు. మొదలు కొంచెం భూదేవికి అగ్నిగుండానికి సమర్పించి త్రాగేవారు. ఆ జావ ఎంత త్రాగాలో అనే మితం యోగనాథుడైన శ్రీ స్వామివారికే ఎరుక. ఒక్కొక్కప్పుడు రేకలోని జావంతా పూర్తిగా త్రాగేవారు, మరొకప్పుడు అడుగున మిగిలిన చిక్కని జావను కొద్దిగా వదిలేసేవారు. ఎంత బ్రతిమాలినా ఒక్క చుక్కైనా త్రాగేవారు కాదు. అంతే అంతే, పైవాళ్లు ఒప్పుకోరు అంటూ రేక అడుగున మిగిలి ఉన్న ఆ కొంచెం చిక్కని జావను క్రింద పోసేసేవారు. కొద్దిగానన్నా త్రాగించాలని అనేక మార్లు సేవకులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి. బలవంతంగా నోటి దగ్గర పెట్టినా సరే ముట్టేవారు కాదు. కానీ మనమైతే మధురమైన ఆ చిక్కని జావను ఒక్క బొట్టైనా వదల్లేము. నిజానికి మోతాదు మించాక అది అమృతమైన విషతుల్యమేనని తప్పక వర్జనీయమని శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా బోధించారు. అలా వర్జించకుంటే జిహ్వేంద్రియానికి బానసలమన్నమాటే. మన ప్రజ్ఞ కూడా అంత మేరకు హరించబడుతుందని శ్రీ స్వామివారు తన ఆచరణ ద్వారా బోధించారు. దీన్ని అనుక్షణం గుర్తుంచుకుని ఆచరించి తరించడం మన విధి. కేవలం మనకి విషయం బోధించేందుకే అలా చేశారు కాని, లేకుంటే యోగనాథుడైన శ్రీ స్వామివారికి ఆ కాస్త జావా త్రాగినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది ఉండదు. కారణం, పావు లీటరు మెరుప్పొడి తిన్న స్వామికి 30 కిలోల బియ్యపు అన్నం 5 నిమిషాల్లో స్వాహా చేసిన స్వామికి ఈ కాస్త జావా ఒక లెక్క కాదు. జిహ్వ విషయంలో మనమెంత జాగ్రత్తగా ఉండాలో మనకు బోధించేందుకే శ్రీ స్వామివారు అలా చేశారు. అదే వారి అమరబోధ. అనుగ్రహరూప బోధ, శరణాగతి. సద్గురువును భుక్తిముక్తి ప్రదాతని గురుగీత కీర్తిస్తుంది. అట్టి కృపను అర్హులైన వారే పొందగలరు. ఆత్మలో సర్వస్వ శరణాగతి చేసి నిశ్చల భక్తితో త్రిమూర్ఛాత్ముకుడైన పరబ్రహ్మ స్వరూపునిగా సద్గురువును గుర్తించి గురుసేవే జీవిత పరమావధిగా భావించి శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేతన్న గురుగీతావాక్యాన్ని హృదయపూర్వకమైన ప్రేమతో ఆచరిస్తూ సద్గురుని సేవిస్తుంటే సద్గురువు మన్నే కాక మనపై ఆధారపడిన వారిని కూడా వారికి కూడా భుక్తిముక్తులు ప్రసాదిస్తారనే శాస్త్రవాక్యం స్వామి సేవకుడు రోసిరెడ్డి గారి విషయంలో అక్షరాలా సత్యమైంది. అనన్య శరణాగతి అంటే ఏమిటో రమణ మహర్షి బోధించారు. దానికి శ్రీ స్వామివారి సేవకుడు రోసిరెడ్డి ఆచరించి చూపారు. రమణులు అంటారు, నేను చేస్తాను చెయ్యను ఇది నీకు సంబంధించింది కాదు, నీవు చేయవలసిందల్లా శరణాగతి, ఇది అది అని తలచకుండా మౌనంగా ఉండటం. రోసిరెడ్డి చెబుతారు, అయ్యా స్వామివారు ఒక్క మాటే చెబుతారు క్లుప్తంగా, ఆ ఒక్క మాటే చాలు. ఆ మాట అర్థం కాలేదని స్వామివారిని ప్రశ్నించ మొదలు పెడితే శతకోటి సందేహాలు అనంతకోటి అనుమానాలు చివరకు అసంతృప్తికరమైన ఆచరణ. ఈ గందరగోళమంతా లేకుండా సంపూర్ణ శరణాగతి చేసి, స్వామి నేనేమీ తెలియని మూర్ఖుణ్ణి, మీరు సర్వసమర్థులు సర్వ ప్రేరణాధికారులు, కనుక నా ఆత్మలో తగు విధంగా ప్రేరణ పెట్టి మీకు సంతృప్తికరంగా మీ ఆజ్ఞను ఆచరించేటట్లు చేయండి అని మానసికంగా ప్రార్థిస్తే తగు విధంగా మన బుద్ధిని ప్రేరేపించి మనల్ని నడిపిస్తారు. అలా కాక స్వశక్తిపైనను మన బుద్ధి కుశలతపైనను ఆధారపడి ప్రశ్నించామా గోతిలో పడ్డట్టే. ఒకరోజు స్వామివారు నెల్లూరులో ఉన్నారు. రోసిరెడ్డి నేరుగా దోవ పట్టుకుని పోవయ్యా అని ఆజ్ఞాపించారు. నాకు కన్నులు కనబడవు, దోవ పట్టుకుని ఎక్కడికి పోవాలో తెలియదు. పైన నేను వివరించిన ప్రార్థన మానసికంగా చేసుకుని ఒక్క క్షణం ఆగకుండా మారు మాట్లాడకుండా ఎలా నడిచి వచ్చానో తెలియదు. గొలగమూడి చేరాను. నేను మాత్రం ఎదురు ప్రశ్నలు వేస్తూ కుయుక్తులు పన్ని అక్కడక్కడా తిరిగి మరలా స్వామి దగ్గరకు వచ్చి ఉంటే, అది పనిగా వచ్చిన మా అల్లుడు కొడుకు నన్ను స్వగ్రామం తీసుకుపోయి ఉండేవారే. అది తప్పించేందుకే స్వామి అలా చేశారు అని తర్వాత తెలిసింది. లేకుంటే పంట చేను వదిలి పరిగేరుకునే కర్మ పట్టి ఉండేది. ఒకరోజు రోజరెడ్డి గారిని వారి గ్రామం వెళ్లి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టి రమ్మని స్వామివారు ఆజ్ఞాపించారు. చెట్లు నాటి తన త్రోవను తాను స్వామి దగ్గరికి వెళ్లిపోతే చెట్లకు కంచె వేయడం, నీళ్లు పోయడం, కాపలా కాయడం తమ శక్తికి మించిన పని అని, కనుక నిమ్మ చెట్లు నాటవద్దని భార్యాబిడ్డలు ఏకగ్రీవంగా అడ్డుచెప్పారు. సద్గురునికి సంపూర్ణ శరణాగతి చేశాక కష్టనష్టాలను లెక్క చేయకుండా వారి మాటను తూచా తప్పక పాటించడమే తన కర్తవ్యమని తలచాడు రోసిరెడ్డి. అనన్య శరణాగతి చేశాక శ్రీ స్వామివారిని ఎదురు ప్రశ్నలు వేయకూడదు. సర్వ ప్రేరణాధికారి సర్వసమర్థులైన శ్రీ స్వామివారే మన హృదయాన్ని తగు విధంగా ప్రేరేపించి ఆ కార్యాన్ని నెరవేర్చాలి. అంతేగాని ఎన్ని చెట్లు నాటమంటారు, ఏ చేలో నాటమంటారు, మొలకలెక్కడ కొనమంటారు, ఏ రేటుకు ఎవరి దగ్గరన అప్పు తెమ్మంటారు వంటి చొప్పదంటు ప్రశ్నలు వేయకూడదు అంటారు రోసిరెడ్డి గారు. భార్యాబిడ్డలు మాట కాదని నేను చెట్లు నిమ్మ చెట్లు నాటే ప్రయత్నం చేస్తే అన్ని క్షణంలో సమకూడడమే చిత్రం. నిమ్మ మొలకలు అమ్మే లారీ కూడా సమయానికి ఊర్లోకే వచ్చింది. మొలకలు నాటి స్వామి దగ్గరకొచ్చేశాను. నా భార్యాబిడ్డలను తగు విధంగా ప్రేరేపించి కంచె వేయించడం, వేయడం, బావి తవ్వడం లాంటి పనులన్నీ అన్ని పనులు స్వామివారే చేయించారు. నేడా తోటలోని ఫలితమే సంవత్సరానికి 100,000 రూపాయల పైగా వస్తుంది. హృదయపూర్వకంగా శరణాగతి చేసి స్వామివారికి వారిని సేవించిన వారికి వారి కృప ఎంత అపారమో, అద్భుతమో, మధురాతి మధురమో మధురంగా ఉంటుందో తెలిపేదే ఈ నిమ్మతోట వృత్తాంతం. నిమ్మతోట పెంచడం సామాన్యమైన పని కాదు. నిమ్మతోటకు సరిపడే నేల ఉండాలి, సమయానికి డబ్బు చేతిలో ఉండాలి, లేకుంటే అప్పు పుట్టాలి. మనం వెళ్లిన సమయానికి సరైన చెట్లు దొరకాలి, అవి తెచ్చేందుకు లారీ దొరకాలి, గుంటలు తవ్వే కూలీలు సమయానికి దొరకాలి. ఇవన్నీ చేశాక చేలో బావి తవ్వితే నీరు పడాలి, చెట్లు ఎదిగాక తెగుళ్లు రాకుండా ఉండాలి. వీటన్నింటినీ శ్రీ స్వామివారే చిటికలో వనగూర్చడమే చిత్రం. సమయానికి నిమ్మ చెట్లు అమ్మే లారీ రెడ్డిగారి గ్రామానికే వచ్చింది. బావి తవ్వితే దివ్యమైన నీరు పట్టడం, చుట్టుపక్కల తోటల కంటే నిన్నగా చెట్లు పంట ఇవ్వడం అంతా శ్రీ స్వామివారి అనుగ్రహం కాక మరేముంది? హృదయపూర్వకమైన సేవకు అనుగ్రహ రూపంలో ఫలితం ఇలాగే ఉంటుంది. ప్రతి సేవ కూడా రెండు విధాలుగా చేసే అవకాశం ఉంటుందంటారు పెద్దలు. ఒకటి దిల్కే కాం, రెండు దిమాక్కే కాం. హృదయాంతరాళముల నుంచి పెళ్లిబికే ప్రేమతో చేసేది దిల్కే కాం. మెప్పు కొరకు, లెక్క కొరకు చేయబడేది దిమాక్కే కాం. ఫలితాలు కూడా అలాగే ఉంటాయి కదా. ఇదే విధంగా రెడ్డిగారి కుమారుడు తోలుతున్న మామిడికాయల బండి ఎద్దులు మనిషి 40 అడుగుల లోతు కొండచర్యలో పడినప్పటికీ బండికి కానీ ఎద్దుకు కానీ మనిషికి కానీ ఏమాత్రం దెబ్బ తగలలేదంటే అదంతా శ్రీ స్వామివారి కృపే కదా. ఈ విషయం నమ్మలేని వారి కొరకే ఎంతో దూరాన ఉన్న శ్రీ స్వామివారు బండి పడే సమయంలోనే ఎంతో తొందర చేసి రెడ్డిగారి కుమారుని పేరుతో ఒక చీటి వ్రాయించి తన తొడ కింద పెట్టుకున్నారు. దీనివల్ల స్వామి కృప వలన మాత్రమే గండం గడిచిందని అందరికీ బోధపడింది. ఈ లీల ద్వారా మానవాళికి శ్రీ స్వామివారు ఎంతో గొప్ప బోధ చేశారు. భగవద్గీతలో అనన్యాశ్చింతయంతో మాం యజనా పర్యుపాసతే అన్న గీత అన్న శ్లోకానికి ఈ లీల ప్రత్యక్ష నిదర్శనమన్నమాట. త్రికరణ శుద్ధిగా ఆశాపాసాలు రాగద్వేషాలు లేకుండా సద్గురుని సేవిస్తుంటే మనం ప్రార్థించని సమయాల్లో కూడా మనలనే కాక మన వారందరినీ దైవం అన్ని వేళలా కాపాడతారనే దానికి లీల ప్రత్యక్ష సాక్ష్యమన్నమాట. ఈ లీల మరొక గొప్ప సత్యాన్ని కూడా బోధిస్తుంది. బ్రహ్మరాత లేక ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదండం లోకంలో పరిపాటి. కానీ ఆ సద్గురువును ఆశ్రయించిన భక్తుల విషయంలో పొసగదు. కానీ ఆ సద్భక్తుల విషయంలో పొసగదు. అవసరమైతే బ్రహ్మరాతను కూడా మార్చగలిగినదే మహిమాన్వి మహామహిమాన్వితమైన సద్గురుని సామర్థ్యం. రోసిరెడ్డి కుమారుని ప్రారంభంలో బండిగండం ద్వారా అనేక కష్టనష్టములు శారీరక బాధలు అనుభవించవలసి ఉన్నప్పటికీ ఆ ప్రారంధాన్ని మరొక జన్మకు మార్చారా, లేక తన తపోశక్తితో దహించారా, లేక కొండంత బాధను ఘోరంతగా తగ్గించారా అన్నది ఆ సద్గురుమూర్తికే ఎరుక. ప్రారంధవశాత్తు జరగవలసిన ప్రమాదం మాత్రం జరిగింది, కానీ దాని ఫలితంగా అనుభవించవలసిన బాధలు మాత్రం తప్పించారు. ఇదే విధంగా మరొక భక్తురాలు 8 సంవత్సరాల నుంచి సంతానం లేక స్వామిని అర్థిస్తే, అమ్మా, కులంగాని కులం వాళ్లు వస్తుంటే ఆపుచేశాను, గూడూరు కరణం కొడుకును వదులుతున్నాను అని సెలవిచ్చారు. కులం కాని కులం వారంటే గుణహీనులు, అల్పాయుష్కులు. కులంగాని కులం వారంటే గుణహీనులు, అల్పాయుష్కులు అని స్వామివారి భావం. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆమెకు అనతి కాలంలో మగ సంతానం కలిగింది. గుణహీనులు అల్పాయుష్కులు కలిగితే ఆ దుఃఖాన్ని ఆ భక్తురాలు భరించలేదని అట్టి సంతానం కలగకుండా చేశారు స్వామి. అంటే బ్రహ్మరాతను మార్చారనే అర్థం కదా. కనుక పై లీలలన్నింటి ద్వారా శ్రీ స్వామివారు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. సద్గురువునికి సర్వస్వ శరణాగతి చేసి హృదయపూర్వకంగా సేవిస్తుంటే అవసరమైతే మన ప్రారంధాన్ని కూడా మార్చి మనకు శ్రేయస్సును చేకూర్చగలరని, మనకే కాక మనపై ఆధారపడిన వారి భుక్తిముక్తులకు కూడా డోకాలేదని ఘంటాపదంగా చాటుతున్నారు. స్వామివారు కోరిన దక్షిణ. మహాత్ముల చరిత్ర పారాయణ. దైవం మానవ రూపంలో అవతరించి మానవాళిని ఉద్ధరించుతారనేది శాస్త్రవాక్యం. అట్టి అవతారమూర్తుల దివ్య లీలలను చదవడం వినడం వలన మానవుల పాపకర్మలు నశించి మోక్షార్హులను చేస్తుందని ఋషివాక్యం. అందుకే వారం రోజుల్లో మరణించనున్న పరీక్షిత్ మహారాజుకు మహాత్ముల చరిత్రలతో నిండి ఉన్న భాగవతం వినిపించి తరింపజేశారు సుఖమహర్షుల వారు. అందుకే షిరిడీ సాయినాథుడు, నా దివ్యలీలలు గానం చేసేవారికి, వినినవారికి వారి కర్మ నశిస్తుంది, జ్ఞానధనం లభిస్తుందని అభయమిచ్చారు. అందరు మహాత్ములు ఈ సూత్రాన్నే నొక్కి చెప్పడం గమనార్హం. శ్రీ వెంకటేశ్వరస్వామి వారు కూడా దేవుడెలా కనపడతాడని అడిగిన భక్తులతో బ్రహ్మంగారి చరిత్ర చదవమని సెలవిచ్చారు. అంటే మహాత్ముల చరిత్ర పారాయణ శ్రవణం వల్ల మన పాపకర్మ నశించి దైవ సాక్షాత్కారం లభిస్తుందని సెలవిచ్చారన్నమాట. మహాత్ముల చరిత్ర పారాయణ శ్రవణ మరణాల వలన మన పాపకర్మలు నశిస్తాయని, మన అధర్మ ప్రవర్తన వలన మన పుణ్యఫలం నశిస్తుందని తెలిపేటువంటి ఒక చక్కని సన్నివేశం శ్రీ గురునానక్ గారి జీవిత చరిత్రలో చూడవచ్చు. ప్రతినిత్యం శ్రీ గురునానక్ గారి సత్సంగానికి వెళ్లే భక్తునికి ఒకరోజు కాల్లో ముళ్ళు గుచ్చుకుని నొప్పి చేసింది. ప్రతినిత్యం వేస దగ్గరకు వెళ్లే ఇతని స్నేహితుడు ఆ రోజు వేస లేనందున ఆమె కొరకు తోటలో నిరీక్షిస్తున్నాడు. ఊసుబోక పుల్లతో నేలపై గెలుకుతూ ఉంటే అతనికి బొగ్గులతో నిండిన లంకెబిందె, అందులో ఒకే ఒక బంగారు నాణెము దొరికాయి. భక్తులకు ముళ్ళు గుచ్చుకోవడమేమిటి, వేస్యాసాంగత్యం చేయువానికి బంగారు నాణెం దొరకడమేమిటి అని వారిద్దరూ నానక్ గారిని అడిగారు. వారిలా వివరించారు. ఈ రామదాసు గత జన్మలో దానం చేసిన ఒక బంగారు నాణెమునకు బదులుగా ఈ జన్మలో బిందెడు బంగారు నాణెములు దొరకవలసి ఉన్నది. కానీ ఈ జన్మలో ధర్మం తప్పి వేస్యతో కూడినందున ఆ నాణాలన్నీ బొగ్గులుగా మారాయి. ఈరోజు వేస్యతో కూడలేదు గనక ఆ ఒక్క నాణెం లభించింది. ఇతని మిత్రుడు గత జన్మలో క్రూరుడైన రాజు, ఎందరినో యుద్ధంలోనూ ద్వేషంతోనూ చంపాడు. ఆ పాప ఫలితంగా ఈ జన్మలో చిత్రహింస ఉరిశిక్ష అనుభవించవలసి ఉన్నది. కానీ సద్గురుని చింత సత్సంగానికి హాజరవుతున్నందున పాపాలన్నీ నశించి చివరకు ఈ ముళ్ళు గుచ్చుకోవడం ద్వారా మిగిలిన ఆ కొద్దిపాటి పాపం కూడా క్షాళమైంది అని సెలవిచ్చారు. కనుక మహాత్ముల చరిత్ర పారాయణ పాప ప్రక్షాళనకు ఎంత మహిమాన్వితమైందో అందరము గుర్తించాలి. కందున శ్రీ స్వామివారి వంటి ఉత్తమోత్తమ సద్గురుని నిరంతరం ప్రత్యక్షంగా సేవించేవారికి కూడా భగవత్ సాక్షాత్కారానికి మహాత్ముల చరిత్ర పారాయణే సాధనగా శ్రీ వెంకటేశ్వరస్వామి వారు విధించడం గమనించదగిన విషయం. శ్రీ స్వామివారి చరిత్ర పారాయణకెంత గొప్పగా విలువనిచ్చేవారో మరికొన్ని ఉదాహరణలు చూస్తాము. నేను రచయిత. మా ఆతిథ్యం స్వీకరించి మా గృహాన్ని పావనం చేయమని ఎన్ని మార్లు అర్థించినా శ్రీ స్వామివారు వాయిదా వేస్తూ వచ్చారు. ఒకప్పుడు శ్రీ సాయిలీలామృతం దీక్షగా పారాయణ చేస్తూ శ్రీ స్వాంబార్ని ఆహ్వానించగా వెంటనే అంగీకరించి మా గృహాన్ని పావనం చేశారు. మరొకప్పుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అత్తగారు, మరదలు, వారి స్నేహితులు అందరూ ఐదారుగురు శ్రీ స్వామివారి దర్శనార్థం కలిచేడు వచ్చారు. కొత్తవారిన శ్రీ స్వామివారు తన పాదాలను తాకి నమస్కరించుకోనియరని అందరికీ తెలిసిన విషయమే. కానీ కొత్తగా వచ్చిన వారికి శ్రీ స్వామివారిని తాకి నమస్కరించుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. చాలా కాలంగా వేలుముద్రలు వేయడం మానివేసిన స్వామి ఆనాడు శ్రీ సాయి చరిత్ర నిత్యపారాయణ చేసే ఈ భక్త బృందం వచ్చేసరికి వేలుముద్రలు వేస్తున్నారు. వీళ్ళందరినీ తన చేతి క్రింద త్వరత్వరగా కాగితాలు పెట్టమని తాను వేలుముద్రలు వేయసాగారు. ఆ పనిలో నిమగ్నమైన స్వామి ఈ ఆడవాళ్ల చేతులు తనకు తగులుతున్నా గాని తన్మయంగా వేలుముద్రలు వేస్తున్నారే కాని వారిని దూరంగా పొమ్మనలేదు. ఆ విధంగా వారికి శ్రీ స్వామివారి దివ్య స్పర్శన భాగ్యం కలిగించింది. వారు చేసిన సాయి చరిత్ర, శ్రీ గురుచరిత్ర పారాయణ ఫలితమేనని భక్తులు గుర్తింపురుగాక. నిరంతరం చరిత్ర పారాయణ సత్సంగం చేస్తూ అనేక వేల మందిని భక్తి మార్గంలో నడుపుతున్న ఆచార్య భరద్వాజ మాస్టర్ గారు శ్రీ స్వామివారిని దర్శనార్థం గులగమూడి వచ్చారు. 10 రోజులుగా నెల్లూరులో ఉండాలనుకున్న స్వామివారు ఆ కార్యక్రమం మానుకుని గులగమూడికి వచ్చి మాస్టర్ గారికి దర్శనమిచ్చారు. అంతటి ప్రత్యేక అనుగ్రహానికి కారణం వారు పరిశోధించే సాయి చరిత్రే కారణము. విజయనగర్లో శ్రీ షిరిడి సాయి మందిరం నిర్మించారు. కుంభాభిషేకానికి సిద్ధంగా ఉన్నది. ఆ మందిరంలో నిత్య సత్సంగాలు జరుగుతూ అనేక మంది భక్తులు శ్రద్ధాభక్తులతో మహనీయుల చరిత్రలు పారాయణలు చేస్తున్నారు. ఒక శుభముహూర్తంలో శ్రీ వెంకటేశ్వర వారు ఎవరి ఆహ్వానం లేకుండానే ఆ మందిరమునకు వెళ్లి 5 రోజుల పాటు మందిరంలోని వేదిక మీద తమ పరమపవిత్రమైన అగ్నిహోత్రం నిర్వహించారు. ఆ ప్రాంతమందలి భక్తులందరినీ అనుగ్రహించి ఆ మందిరమునకు తమ లక్షల తపోధనం జమకట్టామని చెప్పారు. కనుక దైవకృప పొందుటకు మహాత్ముల చరిత్ర పారాయణ ఎంతటి అద్వితీయ సాధనము శ్రీ స్వామివారు బోధించారు. భగవత్ సాక్షాత్కారానికి శ్రీ స్వామివారు బ్రహ్మంగారి చరిత్ర చదవమనడంలో మరొక ముఖ్యాంశం కూడా ఉంది. ఈ చరిత్రలో బ్రహ్మంగారితో పాటు శిష్యుడైన సిద్ధయ్య గారు కూడా అంతే ప్రాముఖ్యం వహిస్తారు. మర్కటి కిశోర న్యాయంగా సిద్ధయ్య తన గురువును సేవించారు. వీరికి గురుధ్యాస తప్ప అన్యచింతలు, లోక వ్యవహారాలు, శరీరం పోషణాది ఏ ఆలోచన లేదు. శరీర అవసరాల కంటే తన గురుసేవకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. గురువాక్య పాలనమే తన ఏకైక జీవిత లక్ష్యంగా జీవించిన ధన్యజీవి. అనన్య శరణాగతికి పెట్టిన పేరు సిద్ధయ్య. క్రుళ్ళి దుర్గంధంగా ఉన్న కుక్క కళేబరంలోని పురుగుల నీరు త్రాగమన్నప్పుడు గురువాజ్ఞను పరమసంతోషంగా నెరవేర్చిన మేటి శిష్య శిఖామణి సిద్ధయ్య. వారి వలె గురువుని ఏకనిష్టతో సేవించడమే నిజమైన ముముక్షువుల కర్తవ్యమని స్వామి బోధించారు. సిద్ధయ్యలాగా మనం గురువును సేవిస్తే మాజాలకి సూరన్యాయాన్ని అనుసరించి పిల్లి తన పిల్లలను పట్టుకున్నట్లు గురువు మనలను తప్పక ఉద్ధరిస్తారని, తగు విధంగా సేవించడమే మన బాధ్యత అని శ్రీ స్వామివారు బోధించారు. దేవాలయాలు. మనం ఈనాడు సంవత్సరమునకు ఒకసారి శ్రీరామనవమి, శ్రీరామునకు, శ్రీకృష్ణునకు ఎంతటి వైభవంగా తిరునాళ్లు జరుపుతూ ఉన్నామో 1909వ సంవత్సరం నుంచి శ్రీ సాయినాథునికి ప్రతిదినము అలాగే ఎంతో వైభవంతో పారవస్యంతో ఊరేగించేవారు. ఆ ఉత్సవాల్లో జడ్జీలు, కలెక్టర్లు, న్యాయవాదులు మొదలుగున ప్రభుత్వోద్యోగులెందరో ఉద్యోగులే కాక బూటి వంటి కోటీశ్వరులు ప్రతినిత్యం వారి పాదాల చెంత అడుగులకు మడుగులెత్తుతూ వారి ఆజ్ఞల కొరకు పడిగాపులు కాస్తూ సేవించారు. శ్రీ సాయినాథుడు తన భక్తులకు ఎన్ని రకాల అనుభవాలనిచ్చారో, ఉదాహరణకు నీటితో దీపాలు వెలిగించడం, కుష్టి వంటి భయంకర వ్యాధులు మాన్పడం, ప్రకృతి శక్తులను ఆదేశించడం, ఆయా దేవతల రూపాల్లో దర్శనాలివ్వడం మొదలగు లీలన్నీ అన్ని తరగతుల వారికి భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు కూడా అనుగ్రహించారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు మొదలు ఋషికేశ్ చిదానంద స్వామి వారి వరకు అందరూ శ్రీ స్వామివారిని దర్శించారు. కానీ దురదృష్టమేమంటే సాయినాథుని అలనాటి భక్తులు భక్త్యావేశంలో ఆరాధించినట్లు స్వామివారి భక్తులు శ్రీ స్వామివారిని ఆరాధించలేదు. కనీసం స్వామివారి వారు విడిది చేసే స్థలాలనైనా ఆయా గ్రామస్తులు పరిశుభ్రంగా ఉంచేవారు కాదు. శ్రీ స్వామివారు అనామకంగా ఏ చుట్టు నీడనో పాడుబడ్డ దేవాలయంలోనో కాలం గడిపేవారు. ఎంతో మహత్తరమైన దివ్యలీల చవిచూచిన భక్తుల హృదయాలు కూడా తగు స్థాయిలో స్పందించనందున ఎప్పుడో మరణా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే స్వామివారిని దర్శించేవారు. తులసమ్మ వంటి చాలా కొద్దిమంది తప్ప మిగిలిన వారు బైజామాయిలాగా బూటి మహాసాపతిలాగా నిరంతరం సేవించలేదు. కారణం పూర్వపుణ్యం లేకపోవడమే. దీన్నే గీతలో ఏతాంత్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం అన్న శ్లోకంలో వివరిస్తారు. అంటే పాపకర్మ కంటే పుణ్యఫలం ఎక్కువగా ఉన్నప్పుడే భగవంతుని దృఢవ్రతలే సేవించగలుగుతారు అని అర్థం. అలాంటి పుణ్యకర్మల్లో భగవద్గీత మనకు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజన మొదట చేయదగ్గ శారీరక తపస్సుగా చెప్పి ఉన్నది. ఇష్టదైవాన్ని బ్రహ్మజ్ఞానం కొరకు పాటుపడు ద్విజులను, సద్గురువులను, శాస్త్రజ్ఞానము గల సత్పురుషులను నిస్వార్థంగా పూజించుట శారీరక తపస్సు. కనుకనే మన పెద్దలు మనకు తెలియకుండానే పుణ్యకర్మలు చేసే అలవాటు మనకు నేర్పించాలని దేవాలయాలు నిర్మించి పూజలు వాటిలో మహనీయుల చేత సద్గోష్ఠులు, భజన, స్వనామ సంకీర్తన, అన్నదానం, విద్యాదానం వంటి పుణ్యకర్మలు చేసుకునేటట్లు ప్రోత్సహించారు. పై భగవద్గీత వాక్యాన్ని మన చేత ఆచరింపజేసేందుకే శ్రీ స్వామివారు భజన, నామ సంకీర్తన తన భక్తుల చేత చేయించేవారు. తానాచరించి మనకు నేర్పాలనే తలంపుతో శ్రీ స్వామివారు దేవాలయాలకు వెళ్లి తానే స్వయంగా టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించేవారు. దేవాలయాలకు వెళ్లడం వ్యర్థమని భగవంతుడు వ్యాపి కనుక మనింటిలోనే పూజించుకుంటే చాలునని తలచేవారందరూ శ్రీ స్వామివారి కంటే గొప్ప మేధావులని తలచవలసి ఉంటుంది. ఇంట్లో చేసే సాధనల కంటే దేవాలయంలో చేసే సాధనలు ఎక్కువగా ఫలవంతములవుతాయని, దేవాలయం కంటే శ్రీశైలం, కాశీ వంటి మహాక్షేత్రాలలో ఇంకా అధికంగాను భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి వంటి సద్గురు సన్నిధిలో చేసే సాధనలు వేరిట్ల అధికంగా ఫలవంతములవుతాయని పెద్దల వాక్యం. ఆయా స్థలాలలో అంతకుముందు ఎందరో మహనీయులు చేసిన తపః ప్రభావం ఆ స్థలంలో తప్పక నిక్షిప్తమై ఉంటుందని ఎందరో మహనీయులు తమ శిష్యులకు తెలిపి ఉన్నారు. అందుకే ఇంటికి వెళ్లి సాధన చేసుకుంటామన్న రోసిరెడ్డితో పంట చేను వదిలి పరిగేరుకుంటావయ్యా అని మందలించారు. పరిపూర్ణ జ్ఞానస్వరూపులైన శ్రీ స్వామివారి కంటే మానవ కర్తవ్యం గూర్చి బోధించగలవారెవరు? పరిపూర్ణ జ్ఞానస్వరూపులైన శ్రీ స్వామివారికి దేవాలయానికెళ్లి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించవలసిన అవసరమేముంటుంది? కానీ యద్యదాచరితం శ్రేష్ట అన్నట్లు వారిని చూచైనా మనం నేర్చుకుని ఆచరిస్తామనే ఉద్దేశ్యంతో వారు దేవాలయాలకు వెళ్లి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించేవారు. కష్టాలు తీరాలంటే కొంతమందికి ఫలానా దేవాలయంలో నిద్ర చేసి టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించడమని ఆదేశించేవారు. కొంతమందిని అర్ధరాత్రి వేళ దేవాలయానికి ప్రదక్షిణలు చేయమనేవారు. ఒక భక్తురాలి మనసులో తలెత్తిన చెడు తలంపులకు ప్రాయశ్చిత్తంగా ఆమెకు తన దర్శన ఆశీస్సులు నిరాకరించినప్పుడు ఆ భక్తురాలు మీరే శిక్ష వేసినా అనుభవిస్తాను కానీ మీ పాదాలు మాత్రం విడవలేనని విలపించినప్పుడు ఆమెకు ఏమి శిక్ష విధించారో తెలుసా? నలుగురు మనుషులతో కలిసి రాత్రంతా ఆంజనేయస్వామి దేవాలయంలో భజన చేసుకుని తెల్లవారి తనను దర్శించమని ఆజ్ఞాపించారు. కనుక శిక్ష కూడా దేవాలయంలో భజన చేయడమే విధించారు. అంటే ఆమె మానసికంగా చేసిన పాపానికి ఆ భజన ప్రాయశ్చిత్తమన్నమాట. అయితే ఆ భజన్ను ఆశ్రమంలో చేయించకుండా మందిరంలో చేయించడమే విశేషం. సంసార లంపటంలో ఉన్న మాకు అట్టి భాగ్యం కలగదు కదా అని కొందరనవచ్చు. అందుకే స్వామివారు అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోమని లిఖితపూర్వకంగా శాసనం రాసిచ్చారు. భార్యాబిడ్డలు, బంధుమిత్రులు, సేవక యాచకులే కాక తన్ను ఆశ్రయించిన పశుపక్షాదుల్లో కూడా శ్రీ స్వామివారే పరివేష్టించియున్నారనే ఎరుకను సాధించి నడుచుకొనడమే సాధన. అదే స్వామివారు కోరిన తెగిపోని భజన. అట్టి నిరంతర ఎరుకను సాధించుటకు మహాత్ముల చరిత్ర పారాయణ సాటిలేని సాధనమని శ్రీ స్వామివారి ఆజ్ఞ. కనుక అటు శాస్త్రవాక్యము, ఇటు బ్రహ్మజ్ఞాని అయిన శ్రీ స్వామివారి ఆచరణ, దేవాలయ సందర్శన, నామజపము భక్తి విశ్వాసాలతో హృదయపూర్వకమైన పారభస్యంతో చేసే భజనలు పూజలు మహాత్ముల చరిత్ర పారాయణల వలన మానవ జాతికి జాతిని తరింపజేసి తృప్తి శాంతులతో కూడిన జీవితాన్నే కాక జీవిత పరమావిధైన జ్ఞానసిద్ధికి కూడా పునాదులని తెలుపుచున్నవి. పై పుణ్యకర్మలు ఫలప్రదం కావాలంటే ఏమి చేయాలో కూడా శ్రీ స్వామివారు సెలవిచ్చారు. భాండశుద్ధి లేని పాకము, చిత్తశుద్ధి లేని పూజలు వ్యర్థమని కదా వేమనవాక్యము. కనుక నేను నా చిన్ననాటి నుంచి గాయత్రి పూజ వ్రతాలు చేస్తున్నా, నాకేమీ శాంతి లేదు అనేవారు శ్రీ స్వామివారు చెప్పిన ఈ క్రింది సూక్తి ఎంతవరకు ఆచరించి వారి చిత్తాన్ని శుద్ధి చేసుకున్నారో చూచుకోవలసి ఉంటుంది. జోగీజంగం మాలామాదిగ వాళ్లు నీలో చేరకుండా చూచుకో అన్నారు. మనలోని ఈర్ష, ద్వేషము, అసూయ, మమకారాది దుర్గుణాలనే శ్రీస్వామివారు మనలోని జోగీజంగం మాలామాదిగ వారిని వారిని పారద్రోలందే సాధన సాగదని అంచెదశలో నిరంతరం అరిచేవారు. అట్టి దుర్గుణాలలో ముఖ్యమైనది ఇతరులను విమర్శించడం. ఇది గజస్నానం వంటిదని చెప్తారు. ఏనుగు పరిశుభ్రంగా స్నానం చేసి గట్టుకొచ్చాక తన తొండముతో శరీరమంతా మట్టి చల్లుకుంటుంది. అలానే మన పూజ జప ధ్యానాదుల వంటి పుణ్యకర్మలన్నింటినీ నిష్ప్రయోజనం చేస్తుంది దుర్గుణం. ఈ దుర్గుణాన్ని శ్రీ సాయినాథుడు పన్నిమల భక్షణ చేయడం లాంటిదని సెలవిచ్చారు. ఈ దుర్గుణాన్ని మన నెత్తి మీదే మనము కొండను విరగదోసుకోవడం లాంటిదని వర్ణించారు శ్రీ స్వామివారు. వారిని చూచి ఒక రైతు, ఈయన కపిల మోకులు, ఈయన మంతా మంటలు, ఈ పిచ్చోడికేమీ పని పాటా లేదు అంటూ వెళ్ళిపోయాడు. స్వామివారన్నారు, అయ్యా, పొయ్యే ఆయన పోకుండా నెత్తిని మూటలు ఎరగదోసుకుని పోతున్నాడే పాపం అన్నారు. నిష్కారణంగా మంచి చెడు తెలియక ఇతరులను నోటికొచ్చినట్లు విమర్శించడం వలన కొండంత పాపభారం నెత్తిన వేసుకోవడం తథ్యమని శ్రీ స్వామివారు బోధిస్తున్నారు. కనుక అలాంటి దుర్విమర్శలు చేయవద్దని శ్రీ స్వామివారి హెచ్చరిక. అలాంటి పనులు చాలా స్వల్పమైన తప్పులుగా మనం భావించినా అవి మన భజన, నామస్మరణ, పూజాదుల వంటి సాధనలను నిష్ప్రయోజనం చేస్తాయి. అందుకే లౌకిక వ్యవహారాలు మాట్లాడినా, ఇతరులను విమర్శించినా అట్టి సేవకుల సేవలను శ్రీ స్వామివారు నిరాకరించేవారు. కనుక స్వామివారి కృప నిరంతరము పొందగోరు మనము ఎంత జాగ్రత్తగా పై పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడడం ఎంతో అవసరం. శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చిన వారిలో కూడా అనేకులు అలాంటి అనుచితమైన పనులు చేస్తున్నప్పటికీ శ్రీ స్వామివారు వారిని కూడా అనుగ్రహిస్తున్నారు కదా అని అడగవచ్చు. తన్ను ఆశ్రయించిన వారు ఎలాంటి వారైనా వారికి వారిని వట్టి చేతులతో పంపివేయకూడదని ఆ పరమ కారుణ్యమూర్తి 100 రూపాయలు మేలు చేయవలసి ఉంటే 2 రూపాయలకు ముట్ట చెప్పి పంపుతున్నారు. కనుక రాగద్వేషయుతమైన దుర్విమర్శలు వీడి పూజ, భజన, నామసంకీర్తనలు చేస్తే ఆ పుణ్యఫలమే మనలను శ్రీ స్వామివారి వంటి మహనీయుల దరిచేర్చి తరింపచేస్తుంది. పరమకారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు వారి వారి అర్హతను బట్టి సర్వవేదాల సారాన్ని ఆచరణయోగ్యంగా చిన్న చిన్న పొడి మాటల్లో సెలవిచ్చేవారు. అహంకారమనే అడ్డుగోడ క్రూలదోసిన వారికి ఆ బోధలు అంతులేని ఆనందాన్నిచ్చేవి. శ్రవణానందంగా భజన చేసే బృందాన్ని చూసి స్వామివారు, తెగిపోయే భజన ఎందుకయ్యా అన్నారు. నిరంతరం పరమాత్మను గుర్తిస్తుండడమే అసలైన తెగిపోని భజన. అలా గుర్తించేందుకు మనకడ్డుపడేది నామరూపాల్లో అనుక్షణం భ్రమింపచేసే జగత్తే కదా. అందుకే స్వామివారు అన్ని జీవుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోమన్నారు. అలా అందరిలో స్వామిని గుర్తిస్తుంటే రాగద్వేషాలు తొలగి నిరంతర స్మరణ అనబడు తెగిపోని భజన చేయగలుగుతాము. అలాంటి నిరంతర స్మరణ చేయే యత్నించేవారు చేసే భజనకు శృతి రాగలయాలు లేకున్నా ఆర్తి, ప్రేమ అనే జీవనాడులుంటాయి. కనుక అది జీవనాడులు తెగనటువంటి సజీవమైన భజన. అది స్వామి కృపనే కాక స్వామిని కూడా బంధింపగలిగిన శాశ్వతమైన తెగిపోనటువంటి భక్తిబంధం. దాన్ని సాధించాలంటే స్వామివారి సూక్తులు నిరంతరం మననం చేసి మన హృదయాలలో ఆ సూక్తుల ఆచరణ అనే విత్తనాలు నాటి వాటి పోషణ పాలన అనే నిరంతర కృషి చేసినప్పుడు స్వామివారి కృప వలన మన హృదయం తగు స్థాయిలో స్పందించి స్వామివారు కోరిన తెగిపోయినటువంటి భజన చేయగలుగుతాము. స్వామి సూక్తులు ఆచరణ అనే కృషి ప్రారంభించకుంటే మనకు స్వామికి మధ్య తెగిపోయే భజనే మిగులుతుంది. అంతవరకు శ్రీ స్వామివారిని ఆపదలు తీర్చినా ఎన్ని సంపదలిచ్చినా తృప్తి శాంతి లేక స్వామివారి దగ్గర జోలు పట్టవలసిందే. తెగిపోని భజన చేయ ప్రయత్నించిన నాడు మనం స్వామివారి హృదయ మందిరంలో ప్రవేశిస్తాము. అప్పటికి జోలుతో పనిలేదు. మన యోగక్షేమముల గురించి మనకంటే స్వామివారే ఎక్కువ తపన పడతారు, శ్రద్ధ వహిస్తారు. అట్టి తెగిపోని నిరంతర భజన చేసే సామర్థ్యం కొరకు మహాత్ముల చరిత్రను దీక్షాపూర్వకంగా శ్రద్ధతో నిత్యం పారాయణ చేయడం ఒక్కటే మార్గమని నయనసారణ్యాలలో మహనీయుల మహామునులందరూ భాగవతాన్ని శ్రవణం చేయడం ద్వారా తెలుస్తుంది. భాగవతమంటే మహాభక్తులు మహాజ్ఞానుల చరిత్రే కదా. మనలోని దుర్గుణాలను గుర్తించి వాటిని పారద్రోలే మానసిక పశ్చాత్తాపము ప్రాయశ్చిత్తమనే కృషి చేయకుండా తమలో తాము కలహించుకునే తన సేవకులను శ్రీ స్వామివారు ముండలు రెండలయ్యి ఉన్నారు. ఒక్క పైసా సంపాదిస్తున్నారా, అంతా అప్పు బాకీ చేస్తున్నారని మందలింపుగా తన వేదన వెళ్లగక్కున్నారు. స్వామివారి సన్నిధిలో ఉంటే అంతా వారే చూసుకుంటారనేది సోమరిపోతుల భ్రమ మాత్రమే. అనేక మంది సేవకులు గత 30-40 జన్మలుగా నుంచి శ్రీ స్వామివారితో కలిసే వస్తున్నారని శ్రీ స్వామివారు చెప్పి ఉన్న సంగతి పాఠకులకు తెలిసిందే. గమనించవలసిందేమంటే శక్తినంతా వినియోగించి కృషి చేసిన శ్రీ స్వామివారు మాత్రం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులైనారు. అలా మానసికంగా కృషి చేయందే ఎన్ని జన్మలు శ్రీ స్వామివారి సహచర్యంలో సేవలో ఉన్నా వారి స్థితి ఏమాత్రమూ మారదు. సరికదా, కత్తులు కటార్లతో శ్రీ స్వామివారి పరమ పవిత్రమైన సన్నిధిలోనే పోట్లాడుకునే దుస్థితిలో ఉండిపోతారు. కనుక మైసూరు మహారాజా కనబడినా ఏం లాభం, మనం చేసుకున్నదే కదయ్యా మనకు అన్న శ్రీ స్వామివారి వాక్యం బాగా మననం చేసి నిరంతరం మానసికంగా కృషి సల్పనిదే శ్రీ స్వామివారేమీ చేయరని తెలుస్తుంది. కాకుంటే ఆ పరమకారుణ్యమూర్తిని సేవించినందులకు అనంతంగా పుణ్యం ప్రసాదిస్తారు. ఆ పుణ్యఫలాన్ని సాధనకు ఉపయోగించుకునే బదులు ఇంద్రియ సుఖాలు నెరవేర్చుకుంటే పుణ్యఫలం క్షీణించగానే మొదటికొస్తాం. కనుక ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధి కిల్బిషః, యోగి ప్రయత్నముతో తనలోని దోషములను నిర్మూలించుకోవాలని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పిన గీతావాక్యాలను గుర్తుంచుకుని మానసిక సాధన మొదలు పెట్టనిదే. అంతా స్వామి చూచుకుంటారంటే వేసిన చోటే గొంగడి ఉంటుందని గుర్తింపుగాక. అలాంటి మానసిక కృషి శిల్పే శ్రద్ధాభక్తులు ప్రసాదించమని సర్వప్రేరణాధికుడైన శ్రీ స్వామివారిని ఆర్తితో ప్రార్థిద్దాం. ఓం సర్వసమర్థాయ నమః.